ధ్యానయోగంలో ఆరుడైనటువంటి వానికి ఇక కర్మయోగంతో పనిలేదు. కర్మయోగం దేనికి అంటే మనస్సు నిర్మలమై శుద్ధమై ధ్యానానికి అనుకూలం కావటం కోసం. ఎప్పుడైతే ధ్యానయోగంలో ఆరుడయ్యాడో ఇక అటువంటి వాడికి కర్మయోగంతో పనిలేదు. అయితే ధ్యానయోగంలో ఎప్పుడు ఆరుడైనట్లు ఆ విషయం మనకి తప్పనిసరిగా తెలియాలి. ఇంద్రియ విషయాల మీద ఆసక్తి ఎప్పుడైతే లేకుండా పోద్దో, సమస్తమైనటువంటి కర్మల యందు ఎప్పుడైతే ఆసక్తి లేకుండా ఉంటుందో, అన్ని రకాలైనటువంటి సంకల్పాలని ఎప్పుడు విడిచిపెట్టడం జరుగుతుందో, అదిగో అప్పుడు ధ్యానయోగంలో ఆరుడైనట్లు. అయితే ఈ స్థితిని సాధించడానికి ఏం చేయాలి? మనం ధ్యానయోగంలో ఆరుఢులం కావాలంటే మన యొక్క మనస్సు ఆ పరమాత్మ మీద అలా నిలిచిపోవాలి అని అంటే, మళ్ళీ ప్రపంచ విషయాల మీదకి రాకుండా ఉండాలంటే, అటువంటి స్థితిని సాధించాలంటే మరి ఎట్లా? దానికి భగవానుడు చెప్పాడు, ఉద్ధరేదాత్మనాత్మానం, నేను నువ్వే ఉద్ధరించుకోవాలి అని. అయితే ఎలా ఉద్ధరించుకోవాలండి? మన దగ్గర మూడు పరికరాలు ఉన్నాయి. ఒకటేమో బుద్ధి, రెండవదేమో మనస్సు, మూడవదేమో దేహం. మనస్సు మధ్యలో ఉంది, బుద్ధికి దేహానికి మధ్యలో ఉంది. ఈ మనస్సుని మనం శుద్ధం చేసుకోవాలి. మనస్సుని కనుక శుద్ధం చేసుకోవాలి అని అంటే దానికి ఒకటే మార్గం ఏమిటంటే దాన్ని బుద్ధి వైపుకి తిప్పాలి. బుద్ధి వైపు కనుక తిప్పితే ఏమవుతుందనంటే ఆ బుద్ధికి వెనుక ఉన్నటువంటి ఆత్మను చూడటానికి వీలవుద్ది. లేదా శరీరం వైపు కనుక తిప్పితే ఏమవుతుందంటే శరీరానికి వెనుక ఉన్నటువంటి ప్రపంచాన్ని చూస్తాం, ఈ ప్రపంచ వ్యామోహాల్లో పడిపోతాం, మళ్ళీ మళ్ళీ కర్మలు చేస్తుంటాం, కర్మలు చేస్తే కర్మఫలాలు వస్తాయి, కర్మఫలాలు వస్తే మళ్ళీ జన్మలు వస్తాయి, జన్మలు వస్తే దుఃఖాలు ఉంటాయి, మళ్ళీ కర్మలు చేస్తూ ఉండాలా, ఇలా జన్మమరణ చక్రంలో జన్మ కర్మ వలయంలో ఇలా తిరుగుతూ ఉండాలి. కాబట్టి మన యొక్క మనస్సును శుద్ధం చేసుకొని మనం ధ్యాన యోగంలో ఆరుఢత్వాన్ని పొందాలి అని అంటే మనకి ఒక్కటే మార్గం, మన యొక్క మనస్సుని మనం బుద్ధి వైపుకు తిప్పాలి. దాంతో మనస్సు శుద్ధమవుతుంది, నిర్మలమవుతుంది. సరే బుద్ధి శుద్ధమైందండి, నిర్మలమైందండి అని అలా వదిలేయటానికి వీల్లేదు. రబ్బర్ ఉందనుకోండి, రెండు చేతులతో పట్టుకొని సాగదీస్తాం బాగానే. ఆ సాగదీసామండి, జారదల్లా మూరైంది, ఇక పర్వాలేదు అనుకొని మనం వదిలేసామనుకోండి, ఏమంటే మళ్ళీ జాన్ అవుతుంది. అదే ప్రకారంగా ఈ మనస్సు కూడా ఎలాంటిది అని అంటే, మనం కాస్త ఆ ప్రపంచ విషయాల నుంచి తీసుకొచ్చి దీన్ని కనుక ఇక్కడ అట్టి పెడితే మనం అటు ఇటు చూస్తూ ఉంటుంది, మళ్ళీ ప్రపంచ విషయాల మీదకే పోతూ ఉంటుంది. ఎందుకంటే దానికి ఆ లక్షణం, దానికి అలవాటు అది. ఎందుకంటే ఎప్పుడు కూడా అది బయటికి చూడటం కోసం అలా తప్పించిపోతూ ఉంటుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే ప్రాపంచిక విషయాల నుంచి పట్టుకొచ్చినటువంటి ఈ మనస్సుని మనం పరమాత్మ మీద నిలపడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే అలా పరమాత్మ మీద నిలుపుతూ ఉన్నామో అప్పుడు ఈ ప్రశాంతమైనటువంటి మనస్సు ఆ పరమాత్మ యొక్క ఆలోచనల్లోనే ఉంటుంది. ఆ పరమాత్మ ఆలోచనల్లో ఉండి అలా ఆలోచిస్తూ 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 భ్రమర కీటక న్యాయాన్ని బట్టి ఏమవుతుందంటే ఈ మనస్సు కాస్త ఆత్మాకారంగా మారిపోద్ది. నదులు ఎట్లయితే సముద్రంలో కలిసి సముద్రాకారంగా మారిపోతున్నాయో అలాగనే మన యొక్క మనస్సు కూడా ఆత్మను గురించి ఆలోచించి 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 విచారణ చేసి విచారణ చేసి విచారణ చేసి ఆత్మాకారంగా మారిపోతుంది. ఈ విధంగా ఆత్మాకారంగా మారేంత వరకు ఈ మనస్సుని మనం శుద్ధం చేయటానికే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలా శుద్ధం చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ప్రపంచం మీదకి పోకుండా ఉండటానికి కూడా ప్రయత్నం చేయాలి. మరి ఎందుకు ఇలానండి మనం ఆత్మ మీద నిలపటం, ఎందుకు ఈ రకంగా మనస్సు విషయాల మీదకి పోతున్నది అని అంటే, మనస్సు యొక్క లక్షణం ఏమిటంటే మనస్సే నీకు బంధువు, మనస్సే నీకు శత్రువు అని కూడా భగవానుడు తెలియజేస్తున్నాడు. మనసే బంధువు, మనసే శత్రువు. మన ఏ మనుష్యానాం కారణం బంధమోక్షయో అని వేదం చెబుతుంది మనకి. ఎందుకంటే మనుష్యుల్లో ఈ మనస్సు అనేటువంటిదే మన యొక్క బంధానికి కానీ మన మోక్షానికి కానీ కారణమవుతూ ఉంది. దీన్ని సరిగ్గా వినియోగించుకుంటే మోక్షానికి దారితీస్తుంది, సరిగ్గా వినియోగించుకోలేకపోతే మళ్ళీ మళ్ళీ బంధానికి దారితీసి ఈ జన్మ మరణ చక్రంలో తిప్పేస్తూ ఉంది. మరి ఎప్పుడు బంధువు అవుతుంది, ఎప్పుడు బంధువు అవుతుంది, ఎప్పుడు శత్రువు అవుతుంది అని అంటే, ఎప్పుడైతే నీ మనస్సు బుద్ధి వైపుకి తిరిగిందో అప్పుడు నీకు బంధువు అవుద్ది. ఎప్పుడైతే మనస్సు శరీరం వైపుకి ఇంద్రియాల వైపుకి తిరిగిందో అప్పుడు అది కాస్త శత్రువు అవుతుంది. మరి ఈ బంధువు శత్రువు అనేటువంటివి ఎప్పుడో ఎందుకో ఏమిటో ఆ విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. ఆరో శ్లోకం చూడండి.
బంధురాత్మాత్మనస్తస్య
ఏనాత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఏనా ఎవరిలో అయితే ఆత్మయేవ ఆత్మనాజితః, ఎవరిలో అయితే మనస్సు జయింపబడుతుందో తస్య అతడిలో ఆత్మనః బంధు, మనస్సే బంధు. ఎవరిలో అయితే మనస్సు జయింపబడుతుందో వాళ్ళలో ఆ మనస్సు బంధువుగా పనిచేస్తూ ఉంటుంది, మిత్రుడిగా పనిచేస్తూ ఉంటుంది. తూ అయితే అనాత్మనః జయింపబడకుండా ఉన్నటువంటి మనస్సు ఏదైతే ఉందో అది శత్రువత్, శత్రువులాగా శత్రుత్వే వర్తేత్, శత్రుత్వంతో ప్రవర్తిస్తుంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ ఆత్మ ఈ మనస్సు అనేటువంటిది జయింపబడిందో, ఎవరిలో అయితే జయింపబడిందో అది మిత్రుడవుద్ది, ఎవరిలో అయితే జయింపబడలేదో అది కాస్త శత్రువు అవుతుంది అని ఇక్కడ భగవానుడు మనస్సు ఎప్పుడు బంధువు ఎప్పుడు శత్రువు అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. సాధారణంగా ఉపకారం చేసినటువంటి వాళ్ళని మనం బంధువుగా మిత్రుడిగా పరిగణిస్తూ ఉంటాం. అలాగనే ఎవరైనా కనుక మనకు అపకారం చేసినా అపకారం చేస్తారేమోనని మనం భావించినా అతన్ని మనం శత్రువుగా చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ మన మనస్సే బంధువు మన మనస్సే శత్రువు అని చెబుతూ ఉన్నారు. అంటే మనకు నిజంగా మిత్రులు శత్రువులు బయట లేరు. మనకి ఏంటంటే ఈ దేహానికి కాదు, దేహానికి అయితే బయట ఉంటే ఉండొచ్చు, నిజంగా మనకు మాత్రం మిత్రులు శత్రువులు ఎక్కడున్నారంటే మన లోపలే ఉన్నారు. ఎవరయ్యానంటే మనస్సే. ఎలాగండి మనసు కనుక జయింపబడితే మన యొక్క స్వాధీనంలోకి వస్తే మనం చెప్పినట్టు కనుక వింటే కూర్చోమన్న చోట కనుక కూర్చుంటే దాని మీదకి దీని మీదకి పరుగులు తీయకుండా కనుక ఉంటే బుద్ధిమంతురాల్లా కనుక ఉంటే ఆ మనస్సే మనకి బంధువు, ఆ మనస్సే మనకి మిత్రుడు. ఎందుకనంటే అది మనకు ఉపకారం చేసేది కనుక. ఏమిటయ్యా ఉపకారం ఏం చేస్తుంది? ఆత్మ సంయమనానికి అంటే మనోనిగ్రహానికి, మనస్సుని కాస్త అట్లా నిలబెట్టడానికి, ధ్యానానికి, పరమాత్మ మీద మన యొక్క దృష్టిని నిలపడానికి అనుకూలిస్తుంది ఈ మనస్సు. దానివల్ల ఏం జరుగుతుందంటే మనకి పరమశాంతి కలుగుతుంది. ఎప్పుడైనా సరే ప్రాపంచికమైనటువంటి విషయాల్లో తలదూర్చావంటే నీకు అశాంతి తప్పదు. నీకు ఆనందం కలిగించేటువంటి వస్తువు కూడా శాశ్వతంగా ఆనందం కలిగించదు, అది ఎప్పుడో ఒకప్పుడు నీకు దుఃఖాన్ని కలిగిస్తూనే ఉంటుంది. నువ్వు బ్రహ్మాండమైనటువంటి ఇల్లు కట్టుకున్నావు, నాలుగేళ్ళు పోయిన తర్వాత దాంట్లో లోపాలు ఏమిటో తెలుస్తాయి, లేదా ఆ బజార్లోనే ఎవరన్నా ఇంకా అంతకంటే మంచిది కనుక కడితే అప్పుడు నీ ఇల్లు నీకు అంత పెద్ద ముఖ్యమైనటువంటిదిగా గొప్పదిగా కనపడదు. మరి ఎగిరెగిరి గంతులేసి పెళ్లి చేసుకుంటావు, ఆరేళ్ళో ఏడేళ్ళో ఎనిమిదేళ్ళో పోయిన తర్వాత అదే కాస్త మనకి బాధగా ఉంటుంది. ఆ రోజు ఉన్నటువంటి ఆనందం, పెళ్లి చేసుకునే రోజు ఉన్నటువంటి ఆనందం తర్వాత ఇక ఉండదు. అంటే ఈ ప్రాపంచికమైనటువంటి ఏ విషయమైనా సరే ఏది మనకి ఈ రోజున ఆనందం ఇస్తుందో అదే మనకి దుఃఖాన్ని ఇస్తుంది. మనకి మహా ఇష్టం కదా అని చెప్పి ఓ స్వీట్ తిన్నాం అనుకోండి, ఆ స్వీటే మనకి ఏదో రకంగా మనకి జబ్బు చేయడానికి కారణం కావచ్చు. అంటే ఏ వస్తువు నీకు ఆనందాన్ని ఇస్తుందో అది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది కాదు. కారణం ఏమిటంటే ఈ వస్తువులన్నీ కూడా విషయ వస్తువులు, ఈ విషయ వస్తువులన్నీ కూడా విషయం లాంటివి, అనిత్యమైనటువంటివి. అనిత్యమైనటువంటి వస్తువులన్నీ కూడా అనిత్యమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయే కానీ నిత్యమైనటువంటి ఆనందాన్ని ఇవ్వవు. మరి నిత్యమైనటువంటి ఆనందం నాకు కావాలండి, ఎల్లప్పుడూ నేను ప్రశాంతంగా హాయిగా ఆనందంగా ఉండాలండి అంటావా? నిత్యమైనటువంటి ఆనందం కావాలంటే నువ్వు నిత్యమైనటువంటి వస్తువుని పట్టుకోవాలి. మరి నిత్యమైనటువంటి వస్తువు ఏమిటండి? నిత్య వస్తువేకం బ్రహ్మ తద్వ్యక్తిత్వం సర్వం అనిత్యం అన్నారు తత్వబోధులు. నిత్య వస్తు ఏకం బ్రహ్మ, నిత్యమైనటువంటి వస్తువు ఏకమైనటువంటి పరమాత్మ మాత్రమే. తద్వ్యతిరిక్తం దానికంటే వేరైనటువంటి అనాత్మ వస్తువులన్నీ కూడా, ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువులన్నీ కూడా సర్వం అనిత్యం అన్నారు. ఇది నిత్యానిత్య వస్తు వివేకం మనకు ఉండాల్సినటువంటిది. ఎప్పుడైతే ఇలాంటి వివేకం కనుక మనకుందో, మనం నిత్య వస్తువు ఇది అనిత్య వస్తువు ఇది అని తెలిసినప్పుడు మన యొక్క బుద్ధి ఎక్కడికి పోతుంది? నిత్య వస్తువు మీదకే పోతుంది, పోవాలి. అయితే ఎప్పుడు అది ఖచ్చితంగా నిత్య వస్తువు అని తెలిసినప్పుడు, ఇవి అనిత్య వస్తువులని తెలిసినప్పుడు. కాబట్టి ఆ నిత్య వస్తువు అయినటువంటి పరమాత్మ మీద మన యొక్క దృష్టి నిలిపినప్పుడు, ఆ పరమాత్మతో మన యొక్క మనస్సు కలగలిసిపోయినప్పుడు, ఆ పరమాత్మతో ఐక్యత చెందినప్పుడు, ఆ పరమాత్మ నేనే అనేటువంటి భావన వచ్చినప్పుడు, ఆ పరమాత్మతో ఈ మనస్సు కలిసిపోయి ఈ మనస్సు అంతా పరమాత్మాకారంగా మారిపోయినప్పుడు మనకు కలిగేటువంటిది అనంతమైనటువంటి అఖండమైనటువంటి ఆనందం. అదే ప్రశాంతత. అలా కాకుండా మనం ప్రపంచం వైపుకు పోయామనుకోండి, మరి అప్పుడేమవుతుంది? అదే జయింపబడినటువంటి మనస్సు. ఇప్పుడు మనం ఏ మనస్సు మనకి మిత్రుడు అవుతుందో చెప్తున్నాం. పరమాత్మ వైపు తిరిగినటువంటి మనస్సు మనకి మిత్రుడు అవుతుంది. ఎందుకనంటే అది మన పరమాత్మ దగ్గరికి తీసుకెళ్తుంది. అంతేకాకుండా మనకి పరమ ప్రశాంతత, ఆనందం, అఖండమైనటువంటి ఆనందాన్ని మనకి ఇస్తుంది. ఆ విధంగా జీవుడికి గొప్పగా ఉపకారం చేస్తుంది అనే విషయం మనకి తెలిసింది. మరి అపకారం చేసేటువంటిది ఒకటి ఉంది, మరి అదేమిటి? స్వాధీనంగా అనేటువంటి మనస్సు. అది శత్రువులాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే మనకి మనస్సు స్వాధీనం కాకుండా ఉందో, చెప్పినట్లు వినకుండా ఉందో, కూర్చోవాలన్న చోట కూర్చోకుండా ఉందో, దృశ్య ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల మీదకి, వస్తువుల మీదకి, భోగాల మీదకి పరుగులు తీస్తూ ఉందో, వాటి వెంటబడి వాటి కోసం ఎప్పుడైతే ఆరాటపడుతూ ఉందో, ఆ మనస్సు అప్పుడు శత్రువు అన్నారు. అటువంటి మనస్సు ఎప్పుడు కూడా మనకి అపకారమే చేస్తుంది, కీడు కలిగిస్తూ ఉంటుంది. అయితే ఏమిటా అపకారం, ఏమిటి ఆ కీడు? ఏం చేస్తుంది? జీవుడిని దేవుడికి దూరం చేస్తుంది. ఇప్పుడు మనం జీవుడుగా ఉన్నాం, నేను ఆత్మని పరమాత్మని అనేటువంటి విషయం తెలియకుండా ఉన్నాం. తెలియకుండా జీవుడిగా ఈ లోకంలో వ్యవహరిస్తూ ఉన్నాం. ఇలా లోకంలో జీవుడిగా వ్యవహరిస్తున్నటువంటి మనం ఏనాటికి కూడా జీవుడిగానే ఉండి ఆ భగవంతుడికి దూరంగా కనుక ఉన్నట్లయితే ఏమవుతుంది? నిరంతరము కూడా ఈ సంసార జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉండాల్సిందే. ఈ దుఃఖాలు, బాధలు, భయాలు, అలజడులు, ఆందోళనలు ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉండాల్సిందే. కారణం ఏమిటి? కారణం ఏమిటి అంటే మళ్ళీ మళ్ళీ జన్మలెత్తడమే. మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ, మళ్ళీ మళ్ళీ మరణిస్తూ, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలోకి వచ్చి పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావటం. పుట్టిన తర్వాత ఊరుకుంటావా? పుట్టేటప్పుడు ఏడుపు, పెరిగేటప్పుడు ఏడుపు, రోగాలు వస్తే ఏడుపు, ముసలితనం వస్తే ఏడుపు, చచ్చేటప్పుడు ఏడుపు, అన్ని వదిలిపెట్టిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం అనేటువంటి దుఃఖాలన్నింటినీ కూడా దేనికి వస్తున్నాయనంటే మనం జన్మించినప్పుడే వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మనస్సుని కనుక మనం స్వాధీనం చేసుకోలేకపోయినట్లయితే ఏం జరుగుతుందనంటే జీవుణ్ణి ఎప్పటికీ దేవుడికి దూరంగానే ఉంచుతుంది. ఆత్మకి మనల్ని దూరంగా ఉంచి మనల్ని ప్రపంచం వైపుకు తిప్పుతుంది, విషయభోగాల వైపుకు తిప్పుతుంది. తిప్పి ఏం చెబుతుంది మనకి? ఓ మానవుడా, నీవు పుట్టింది ఎందుకు అనుకున్నావు? చక్కగా భోగాలు అనుభవించడం కోసం, సుఖంగా బ్రతకడం కోసం, ఆనందంగా బ్రతకడం కోసం. కాబట్టి నువ్వెందుకు పుట్టావో తెలుసుకో. మరి భగవంతుడు నిన్ను పుట్టించాడు, ఇదిగో ఈ రకరకాల రకరకాలైనటువంటి భోగాలు, వస్తువులు పుట్టించాడు, ఎందుకు? వాటన్నిటిని హాయిగా అనుభవించమని అని మనస్సు మనల్ని అట్లా ప్రోత్సహించి మనల్ని ఆలోచించనీయకుండా చేస్తుంది. మన యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోనీయకుండా చేస్తుంది. మనం ఏం చెయ్యాలో, మనం ఎందుకు ఈ లోకంలోకి వచ్చామో, ఈ మానవ జీవితం యొక్క పరమార్థం ఏమిటో వాటిని తెలుసుకోనీయకుండా మనల్ని చేసేటువంటిది ఇదిగో ఈ మనస్సు. ఆ విధంగా మనల్ని ఈ వస్తువుల్లో, విషయాల్లో, భోగాల్లో ముంచేసి ఎందుకు జన్మించింది కూడా తెలుసుకోనీయకుండా, తెలుసుకునేటువంటి తీరిక లేకుండా, తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి లేకుండా చేసి ఈ జనన మరణ చక్రంలో మనల్ని తిప్పి ముక్తికి దూరం చేస్తుంది, మోక్షానికి దూరం చేస్తుంది. ఇది ఈ శత్రువైనటువంటి మనస్సు మనకు చేసేటువంటి అపకారం. అందుకే నీ మనస్సే నీకు మిత్రుడు, నీ మనస్సే నీకు శత్రువు అని ఇక్కడ చెప్పటం. ఈ విషయాన్నే శృతిలో, వేదాల్లో ఏం చెప్తున్నారు? మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో అన్నారు. మనస్సే నీ బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం అని చెబుతోంది. మరి ఇటువంటి మనస్సుని ప్రయత్నంతో మనం బంధువుగా మార్చుకోవాలి, మనం మిత్రుడిగా మార్చుకోవాలి. ఎలాంటి? దానికి ఒకటే మార్గం, వివేకం, వైరాగ్యం. వివేకం అంటే ఆత్మానాత్మ వివేకం. ఇది ఆత్మ, ఇది అనాత్మ, ఇది మనల్ని ఉత్తరించేది, ఇది మనల్ని సర్వనాశనం చేసేది, ఇదిగో ఇది మనల్ని భగవంతుడికి దగ్గర చేర్చేది, ఇది మనల్ని ప్రపంచంలోకి చేర్చి మనల్ని జరణమరణ చక్రంలో ఇరికించేది అని ఈ ప్రకారంగా ఆత్మానాత్మ వివేకం కనుక నీకు ఉన్నట్లయితే దానితో నీకు రెండవదైనటువంటి వైరాగ్యం కలుగుద్ది. వైరాగ్యం అంటే ఏమిటి? విషయ వస్తువుల మీద ఆసక్తి లేకుండా పోవటం. విషయ వస్తువులన్నీ కూడా అనిత్యమైనటువంటివని తెలిసిన తర్వాత, అనాత్మ పదార్థాలను తెలిసిన తర్వాత ఇప్పుడు వాటి వైపుకు పోతావా? పోవు. కాబట్టి అలా పోకుండా ఉంటవే వైరాగ్యం. ఈ వివేకము వైరాగ్యం రెండు కనుక ఎప్పుడైతే ఉన్నాయి, వివేకం ద్వారా కలిగినటువంటి వైరాగ్యం అయితే, ఎందుకంటే వైరాగ్యాల్లో మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి, పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ఇవి ఉన్నాయి. ఈ ఎంతసేపు ఉంటాయి అంటే తాత్కాలికంగా కొద్దిసేపు, కొద్ది కాలం మాత్రమే ఉంటాయి, ఆ తర్వాత మళ్ళీ మామూలుగానే అయిపోతాయి. అలా కాకుండా వివేకం ద్వారా కలిగినటువంటి వైరాగ్యం ఏదైతే ఉందో, నిత్యమైనటువంటి పరమాత్మ ఒక్కటే, మిగిలినటువంటివన్నీ అనిత్యమైనటువంటివి అనేటువంటి వివేకం కనుక ఉన్నట్లయితే, ఆ వివేకం ద్వారా వచ్చేటువంటి వైరాగ్యం నీకు శాశ్వతంగా నిలబడుతుంది. కాబట్టి ఈ వివేక వైరాగ్యాలతో ఈ మనస్సుని కాస్త జయించాలి. ఇందుకు శాస్త్రాలు, గురువులు తోడ్పడుతూ ఉంటారు. కొంతకాలం ఈ మనస్సును మన యొక్క స్వాధీనంలో పెట్టుకునేంతవరకు మనం ఏం చేయాలంటే, ఈ మనస్సుతో పాటు మనం కూడా పరిగెత్తాలి. కొత్త గుర్రాన్ని ఎక్కాలి అని అంటే అది ఓ పట్టాన్ని ఎక్కలేదు, అందుకని ఏం చేయాలి, దాంతోపాటు మనం కూడా పరిగెత్తాలి. పరిగెత్తి సమయం చూసి మనం ఒక కాలు అటు ఒక కాలు ఇటే దాని మీద ఎక్కి కూర్చున్నామంటే కళ్యాణ కనుక దిగిచ్చామంటే ఇప్పుడు ఇది మన స్వాధీనంలో కూర్చుంది. అదే ప్రకారంగా ఈ మనస్సు కూడా ఏమిటంటే ఎప్పుడు కూడా పరుగులు తీస్తూ ఉంటుంది, ప్రపంచం వైపు పరుగులు తీస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఐదు ఇంద్రియాలు ఉన్నాయి, ఈ ఇంద్రియాలన్నీ కూడా ఐదు ఇంద్రియాలు కూడా ఐదుగురు బిడ్డలు లాంటి వాళ్ళు, మనస్సేమో తల్లి లాంటిది. ఈ ఐదుగురు బిడ్డలు ఏం చేస్తారంటే, ఎవరు కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక, ఈ ప్రపంచంలో పోతుంటాయి. కన్నేమో ఏదో చూస్తుంది, చెవేమో ఏదో వింటది, ముక్కేమో వాసన చూస్తుంది, నాలుకేమో రుచి చూస్తుంది, చర్మేమో స్పర్శ జ్ఞానాన్ని పొందుద్ది. ఈ ఐదు విషయాలు తీసుకొచ్చి మనస్సుకు అప్పచెప్పుద్ది. ఇప్పుడు మనస్సు ఏమో అదిగో అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కాస్త గందరగోళంలో పడిపోయింది. అందువల్ల ఈ ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియ విషయాల్లోకి పరుగులు తీయకుండా ఈ మనస్సుని కట్టడి చేయాలి. ఈ పరిగెత్తేటువంటి మనస్సు ఏదైతే ఉందో దాన్ని కాస్త వెనక్కి తీసుకురావాలి. అలా వెనక్కి తీసుకురావాలంటే కొంతకాలం ఆ మనస్సుతో పాటుగా మనం కూడా పరిగెత్తాలి, లేకపోతే మన మాట విందు. అందుకని అలా పరిగెడుతూ 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 సమయం చూసి ఆ మనస్సుని చక్కగా ఎట్లా అణచాలను అట్లా అణిచేసి మన యొక్క సాధనలోకి తెచ్చుకొని ఆ విషయాల నుంచి, వస్తువుల నుంచి, భోగాల నుంచి వెనక్కి తీసుకురావాలి. అలా వెనక్కి తీసుకొచ్చిన తర్వాత దీన్ని పరమాత్మ మీద నిలబెట్టాలి. ఈ విధంగా మనం కనుక చేసినట్లయితే ఈ మనస్సు మనకి మిత్రుడవుతుంది, బంధువు అవుతుంది, మనకి సహాయపడుతుంది, మనకి మేలు చేస్తుంది. ఇలా మనస్సుని స్వాధీనం చేసుకుని మన యొక్క అధీనంలో ఉంచుకుంటే ఏమిటి ప్రయోజనం? ఆ విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. ఏడవ శ్లోకం చూడండి. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తధామానవమానయోః. శీతోష్ణ శీతోష్ణాల్లో, సుఖ దుఃఖేషు సుఖ దుఃఖాల్లో, తథా అదే ప్రకారంగా మానవమానయోః సమ్మానం అవమానం ఈ రెండింటిలో కూడా. జితాత్మనః మనస్సు స్వాధీనమై ప్రశాంతస్య ప్రశాంతంగా ఉన్నటువంటి వాడికి పరమాత్మ సమాహితః పరమాత్మ బాగా సన్నిహితంగా ఉంటాడు, పరమాత్మ దగ్గరగా ఉంటాడు. పరమాత్మ దగ్గరగా ఉండే సంగతి మనకి ఎట్ట తెలుస్తుందండి? పరమాత్మ మన కంటికి కనపడతాడా? కనపడడు, కానీ చక్కగా తెలుస్తుంది. ఎందుకనంటే ఆ పరమాత్మ ఎప్పుడైతే సన్నిహితంగా ఉన్నాడో ఆ పరమాత్మ యొక్క లక్షణాలు నీలో నుంచి వచ్చేస్తూ ఉంటాయి. ఆ లక్షణాలు ఎప్పుడైతే వచ్చేస్తూ ఉన్నాయో ఆటోమేటిక్గా నీకు వాక్కు శుద్ధి అవుద్ది ముందు. అంటే నీ నోటితో ఏదైతే పలుకుతావో ఆ పలుకు సత్యమవుతూ ఉంటుంది. అదే ప్రకారంగా అనేకమైనటువంటి విషయాల్లో నీకు ఏ రకమైనటువంటి ప్రాపంచికమైనటువంటి బంధాలతో సంబంధం లేకుండా అదిగో ఆ పరమాత్మతో సంబంధం ఏర్పడతావు. ఇదంతా కూడా అనుభవైక వేద్యం. అని అంటే మన యొక్క అనుభవంలోనే మనకు అర్థమయ్యేటువంటి విషయం. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరైతే ఈ మనస్సుని సాధనలోకి తెచ్చుకుంటారో అది అటువంటి వాళ్ళ ప్రయోజనం చెప్తున్నారు. శీతోష్ణాలు, సుఖదుఖాలు, మానవమానాలు ఏవైతే ఉన్నాయో ఇవి అన్ని విషయాల్లో కూడా మనస్సుని కనుక ఎప్పుడైతే నువ్వు స్వాధీనంలో పెట్టుకున్నావో, చితాత్మన మనస్సుని స్వాధీనంలో పెట్టుకున్నావో, అప్పుడు నీకు ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ ప్రశాంతత కారణంగా పరమాత్మ నీకు సన్నిహితంగా వస్తాడు. సమాహిత, పరమాత్మ ఎప్పుడు కూడా నీకు సన్నిహితంగా ఉంటాడు. మనస్సు దేహేంద్రియాల వెంటబడి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల వైపు, భోగాల వైపు పరుగులు తీస్తూ ఉంటే మనస్సు మన స్వాధీనంలో ఉండదు. అలా కాకుండా మనస్సు విషయభోగాలను చింతించినప్పుడు ఆ మనస్సును కనుక వెనక్కి తీసుకొని వస్తా ఉన్నట్లయితే అప్పుడు మన యొక్క స్వాధీనంలో ఉండదు. మరి ప్రాపంచిక విషయాలను గురించినటువంటి ఆలోచనలు మనస్సు చేస్తూ ఉంటే ఈ భోగాలను గురించి, వ్యామోహాలను గురించి, వస్తువులను గురించి, విషయాలను గురించి చింతిస్తూ ఉంటే మనస్సు ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందని అంటే అటువంటి వాడు ప్రశాంతంగా ఉండలేడు. కారణం ఏమిటి, వాటిని గురించి ఆలోచించినప్పుడు అది నాకు కావాలనిపిస్తుంది, అది నాకు కావాలి అనిపించినప్పుడు దానికోసం ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేసినప్పుడు లభించవచ్చు, లభించకపోవచ్చు, లభిస్తే సంతోషం, లభించకపోతే దుఃఖం ఒకటి. సరే లభించింది అనుకోండి, అంతతో తృప్తి పడతావా, ఆహా, ఆ తర్వాత ఇంకోటి కావాలంట, ఒక కోరిక తెలియదు కదా, రెండవ కోరిక కావాలి, ఆ కోరిక తెరలేదు అనుకోండి, అప్పుడైనా ఏడిపే. అంటే ఎప్పుడు కూడా ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల వైపు ఎప్పుడైతే పోతున్నామో అలా పోతున్నంత కాలం కూడా ఈ బాధ తప్పదు. అయితే అలాగని ఏమండి పోకుండా ఉంటే ఎట్టా అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పాపం వాళ్ళకి విషయం అంతా పూర్తిగా తెలియనప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించినప్పుడు మనం అసలు ప్రాపంచిక విషయాలు లేకుండా ముక్కు మూసుకొని ఎక్కడో కూర్చుంటే మాకు ఎవరండి ఫుడ్ ఎవరు పెడతారండి, కుటుంబాన్ని ఎవరు పోషిస్తారండి అనేటువంటి ప్రశ్న వేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమిటనంటే మనస్సు పోకుండా ఉండాలన్నారు కానీ మిమ్మల్ని మీ కర్తవ్యాలను చేయకుండా ఉండమని ఎవరు చెబుతలేదు. కాబట్టి మనసును అందులో ఇరికించకుండా ఉండాలి అనేటువంటి విషయమే మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఎవరైతే మనస్సును ఎట్లా ఇరికించకుండా, ప్రాపంచిక విషయాల్లో ఇరికించకుండా ఉంటారో అటువంటి వాడిని ఇక్కడ జితాత్మన అన్నారు. ఎవరైతే ఇరికించకుండా ఉంటారు వాళ్ళు జితాత్మన, అంటే మనస్సుని జయించినటువంటి వాళ్ళు. అటువంటి వాడు ఎలా ఉంటాడంటే ప్రశాంతస్య, ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకండి, ఎప్పుడైతే మనస్సుని కాస్త నువ్వు జయించావో ఇక నీకు అంతా ప్రశాంతతే. మనస్సుని జయించడం అంటే ప్రాపంచిక విషయాల మీదకు పోకుండా ఉండు. ప్రాపంచ విషయాల మీదకు పోకుండా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటే ఇక ఇప్పుడు నీకు అశాంతి ఎందుకు కలుగుద్ది, అటు పోయినప్పుడు కాదు అశాంతి, అటు పోకుండా ఉంటే అశాంతి ఎంత కలుగుద్ది, అందుకని అప్పుడు ప్రశాంతత. కాబట్టి విషయభోగాలను చింతించినప్పుడే కోరికలు కలుగుతాయి, కోరికలు కలిగితేనే తీర్చుకోవాలనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన వచ్చినప్పుడు తీర్చుకోగలమా, తీర్చుకోలేమా అనే ఆలోచన వచ్చినా ఇబ్బందే, తీర్చుకోవడానికి ప్రయత్నం చేసి తీరకపోయినా ఇబ్బందే, లేదా మనం తీర్చుకోబోయేటప్పుడు ఎవరైనా మనకు అడ్డం తగిలితే వాడి మీద మన కోపం వస్తుంది, లేదా బాగా మనం తీర్చుకున్నాం అనుకోండి అలా కోరికలు కోరికలు కోరుకుంటా ఉంటే అన్నీ తీరుతా ఉంటే మళ్ళీ అహంకారం, మదం, గర్వం పెరుగుద్ది, లేదు మన మాదిరికి మనకంటే ఎక్కువగా అవతల వైపు ఉందనుకోండి మనకు వాడి మీద అసూయ కలుగుద్ది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అనే ఆరు ఇవే. నాకు అది కావాలి అనుకుంటే కామం, నాకు కావాల్సిన దాన్ని ఎవరన్నా కనుక అర్థం తగిలితే క్రోధం, దానివల్ల నేను సుఖపడతాననుకుంటే మోహం, అది నాకు ఉండాలి నేను కానీ ఇంకెవరు కానీ అనుభవించకుండా దాచుకోవాలనుకుంటే లోభం, అది నాకే ఉందనుకుంటే మదం, అయ్యో ఎదుటి వాడికి నాకంటే ఎక్కువ ఉందనుకుంటే మాత్సర్యం. కాబట్టి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్నింటినీ ఆరింటిని కలిపి ఏమన్నారంటే అరిషడ్వర్గాలు అని అన్నారు. అరి అంటే శత్రువు, షట్ అంటే ఆరు, అంటే ఆరు రకాలైనటువంటి శత్రువర్గాలు. ఎక్కడున్నారు వీళ్ళందరూ ఆరుగురు, మన లోపలే ఉన్నారు. మహాభయంకరమైనటువంటి శత్రువులు. బయట శత్రువులను అయితే ఎట్లయినా ఎదుర్కోవచ్చు, ఎప్పుడు వాడు ఏ బజార్లో వస్తాడో తెలుసుకొని ఆ బజార్లో కాపేసి వాడిని కాస్త దెబ్బ కొట్టచ్చు, కానీ లోపల ఉన్నటువంటి శత్రువుల్ని దెబ్బ కొడతాం అది చాలా అసాధ్యమైనటువంటిది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. ఈ ప్రకారంగా జితాత్ముడు అంటే ఎవరైతే మనస్సును స్వాధీనంలో ఉంచుకున్నాడో అటువంటి వాడే ప్రశాంతస్య, ప్రశాంతంగా ఉంటాడు. మరి అలా చితాత్ముడై ప్రశాంతంతో ఉన్నటువంటి వాడికి ఏమిటి ప్రయోజనము? మనసేమో స్వాధీనంలో ఉంది, ప్రశాంతంగా ఉన్నావు. మరి ఇప్పుడు ఏమిటండి నీకు అని అంటే శీతోష్ణాలు, సుఖదుఃఖాలు, మానావమానాలు, ఈ మూడింటి పట్ల కూడా చలించకుండా ఉంటావు. శీతోష్ణం అని అంటే చల్లదనం, వేడి. అదిగో మనకే కార్తీక మాసం, మార్గశిర మాసం కనుక వస్తే చల్లదనం. మరి ఎండాకాలం అంటే ఈ మే నెల, ఏప్రిల్ నెల ఇస్తాడు అని కనుక వస్తే బాగా వేడి. అమ్మమ్మమ్మ వేడి, ఇప్పుడు ఏసీ కావాలి. అప్పుడే అమ్మమ్మమ్మ చలి, అప్పుడు హీటర్ కావాలి. అంటే మనకి ఈ చలికి వేడికి తట్టుకోలేకుండా ఉండేటువంటి పరిస్థితి. అంటే ఈ శీతోష్ణాలు దేనికి సంబంధించినవి అంటే శరీరానికి సంబంధించినవి. మరి సుఖ దుఃఖాలు దేనికి సంబంధించినవి? మనసుకు సంబంధించినవి. మరి మానవమానాలు దేనికి సంబంధించినవి? బుద్ధికి సంబంధించి. కాబట్టి ఈ శరీరానికి సంబంధించిన, మనసుకు సంబంధించిన, బుద్ధికి సంబంధించిన ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో, ఈ ద్వంద్వాలన్నీ కూడా వీటికి చలించిపోతూ ఉంటాడు సామాన్యుడైనటువంటి వాడు. చలి, వేడి, జబ్బు, ముసలితనం ఇలాంటివన్నీ కూడా శారీరకమైనటువంటి ప్రతికూలత. ఇవన్నీ ఎన్ని ఎదురైనా ప్రశాంతమైనటువంటి మనస్సు ఉన్నటువంటి వాడిని ఇవి చెలింపజేయదు. ఎందుకంటే అతను సమత్వంలో ఉంటాడు. అలాగే మనస్సులో కలిగేటువంటి సుఖ దుఃఖాలు ఉన్నాయి, అప్పుడు కూడా సమత్వాన్ని కలిగి ఉంటాడు. ఎందుకని? సామాన్యుడు కనుకైతే సుఖ దుఃఖాలు కలిగినప్పుడు చలించిపోతాడు. కానీ ఇలాంటి వాడు అంటే మనస్సుని, ఇంద్రియాలని స్వాధీనంలో పెట్టుకొని ప్రశాంతంగా ఉన్నటువంటి వాడు వీటికి చలించడు. ఎందుకని చలించడు? ఎందుకనంటే ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా మామూలుగానే వస్తూ పోతూ ఉండేటువంటివి, తాత్కాలికమైనటువంటివి. ఇప్పుడు మనకు సుఖం వచ్చిందనుకోండి, శాశ్వతంగా ఉండదు, తర్వాత దుఃఖం వస్తుంది. దుఃఖం వచ్చిందనుకోండి, శాశ్వతంగా ఉండదు, తర్వాత సుఖం వస్తుంది. కాబట్టి ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది. అలాగనే మనకి దుఃఖం వచ్చిందనుకోండి, దుఃఖం ఎందుకు వచ్చింది? పూర్వజన్మలో మనం చేసినటువంటి పాపం కారణంగా. మరి సుఖం ఎందుకు వచ్చింది? పూర్వంలో మనం చేసినటువంటి సుఖం మంచి కారణంగా. కాబట్టి సుఖం వచ్చిందని అంటే పూర్వంలో మనం చేసినటువంటి సత్కర్మ కాస్త ఖర్చు అయిపోయింది. మరి ఇప్పుడు దుఃఖం వచ్చిందనుకోండి, మరి ఇప్పుడేం ఖర్చు అవుద్ది? పూర్వంలో చేసినటువంటి పాపం ఖర్చు అవుద్ది. పాపం ఖర్చు అయితే సంతోషించాలన్నా ఏడవాలన్నా మనం? కాబట్టి దుఃఖం వచ్చి ఏడ్చేటప్పుడు కూడా మనం నవ్వాల్సిన మాట ఒకటి ఉంది. ఏమిటయ్యేదని అంటే ఇప్పుడు నాకు దుఃఖం వచ్చింది పూర్వంలో చేసినటువంటి పాపం వల్ల, కాబట్టి ఆ పాపం కాస్త ఖర్చు అయిపోతుంది. ఈ ప్రకారంగా మనస్సుని ఆ సమస్థితిలో ఉంచుకుంటాడు. ఏడవటమే ఏడవటంగా పెట్టుకునేవాడు సామాన్యుడు. కానీ వెనక్కి తిరిగి ఆలోచించి మనకి సుఖం ఎందుకు వచ్చింది, దుఃఖం ఎందుకు వచ్చింది అని ఒకసారి కనుక ఆలోచించినట్లయితే అదిగో అప్పుడు దుఃఖంలో కూడా సుఖాన్ని పొందుతాడు. అలాగే సుఖం కనుక వచ్చిందనుకోండి మత్తెక్కిపోతాం, భగవంతుడిని మర్చిపోతాం. దుఃఖం కనుక వచ్చిందనుకోండి ఎవరు గుర్తు చేయకుండానే భగవంతుడు గుర్తు వస్తాడు. సంకటం వస్తే వెంకటరమణ అన్నారు. కష్టం కనుక వచ్చిందనుకోండి ఖచ్చితంగా భగవంతుడు గుర్తుంటాడు. కాబట్టి భగవంతుడిని గుర్తుపెట్టేటువంటిది, గుర్తుంచుకునేటువంటిది, కాబట్టి భగవంతుడిని మనకు గుర్తు చేసేటువంటిది ఈ దుఃఖం అని దుఃఖాన్ని కూడా అంత గొప్పగా చూసామనుకోండి, ఆ దుఃఖం యొక్క బాధ తగ్గిపోతుంది. ఈ విధంగా మనలో సమత్వం అనేటువంటిది కలగటానికి వీలవుతుంది సుఖదుఃఖాలు. అలాగనే మానవమానాలు, మరి మానవ అవమానం ఈ రెండు కూడా బుద్ధికి సంబంధించినటువంటివి. వీటికి కూడా ఏమాత్రం చెలించడు ప్రశాంతంగా ఉన్నటువంటి వాడు. ఈ రకంగా శీతోష్ణాల వల్ల శరీరానికి ఇబ్బంది కలిగిన, సుఖదుఖాల వల్ల మనసుకి ఉద్రేకాలు కలిగిన, అలాగనే మానవమానాల వల్ల బుద్ధిలో తుఫానులు రేగిన జితాత్ముడైనటువంటి వాడు, అంటే మనస్సును స్వాధీనంలో పెట్టుకున్నటువంటి వాడు, ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఉన్నటువంటి వాడు ఆత్మయందే మనస్సు నిలుపుతాడు. నాకు ముఖ్యమైనటువంటిది ఏమిటంటే అదిగో ఆత్మని అందుకోవటం, ఆత్మలో స్థిరపడటం, ఇవన్నీ కాదు, ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అనేటువంటి భావన కలిగి అతడు స్థిరత్వంతో అలా ఉంటాడు, దేనికి చలించకుండా ఉంటాడు. అందుకే అతడికి ఏమవుతుందంట, పరమాత్మ సమాహిత అన్నాడు. అతడికి పరమాత్మ సన్నిహితంగా ఉంటాడు. అసలు పరమాత్మ సన్నిహితంగా ఉండటం ఏమిటి? మనస్సు అంటే ఏమిటో మనం తెలుసుకుంటే పరమాత్మ సన్నిహితం ఏమిటో తెలుసు. మనస్సు అంటే ఆత్మలో లేచినటువంటి అల. సముద్రం నుంచి ఒక అల లేచిందనుకోండి, ఈ అల సముద్రం కంటే వేరా సముద్రమేనా? సముద్రమే. సముద్రం కంటే ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిందా? రాలేదు కదా. ఆ సముద్రంలో ఉన్నటువంటి నీరే అట్ట కదిలేటప్పటికీ ఆలోచేసి. అదే రకంగా ఆత్మ నుంచి లేచినటువంటి అలే ఈ మనస్సు. అంటే మనస్సు నిజంగా ఆత్మే. కానీ మనం ఏమంటున్నామంటే మనస్సు అని అంటున్నావు. ఎందుకంటున్నావు అని అంటే ఈ ఆత్మకి మనస్సుకి ఒక తేడా ఉంది. ఎప్పుడైతే ఈ ఆత్మ ప్రపంచం వైపుకి పోయిందో దాన్ని మనస్సు అన్నారు. ఎప్పుడైతే మనస్సు ప్రపంచం వైపు నుంచి వెనక్కి వచ్చి ఆత్మలో కలిసిందో అప్పుడు దాన్ని ఆత్మ అన్నారు. అంటే స్వచ్ఛంగా నిర్మలంగా ఆలోచనారహితంగా ఉంటే దాన్ని ఆత్మ అంటారు. నిరంతరము ఆలోచనలు సంకల్పాలు చేస్తూ మురికి అంతా తగిలించుకొని ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల్లో మునిగిపోతే దాన్నేమో మనస్సు అని అన్నారు. కాబట్టి మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు, రాగద్వేషాలు, అసూయ మొదలైనటువంటి అన్నీ కూడా ఎప్పుడైతే వాటిని వదిలించేసామో ఆ మనస్సు నిర్మలమవుతుంది. నిర్మలమైనటువంటి మనస్సులో పరమాత్మ యొక్క ప్రకాశం చక్కగా ఉంటుంది. అది పరమాత్మ సన్నిహిత అంటే మనం మహానందిలో స్నానం చేయడానికి అక్కడ దిగామంటే ఆ నీళ్ళన్నీ కూడా ఎంత నిర్మలంగా ఉంటాయనంటే ఓ రూపాయి వెళ్ళి కనుక ఆ అడుగును కనుక వేస్తే అది బాగా చక్కగా కనపడుతుంది. ఎందుకు కనపడుతుంది అది? ఆ నీళ్ళన్నీ కూడా నిర్మలంగా ఉన్నాయి కాబట్టి, అంటే మలినాలు లేకుండా ఉన్నాయి కాబట్టి. అదే మన బజార్లో ఉన్నటువంటి మురుగు కాలువలు ఏంటి రూపాయి వెళ్ళ ఏమైనా కనపడుద్దా? ఏమీ కనపడదు. అంటే అర్థమేమిటి? రూపాయి మీదలో ఏమైనా దోషం ఉందా? అక్కడేసిందే ఇక్కడ కూడా వేసాం, కానీ దోషం ఎక్కడుందనంటే ఆ నీటిలో ఉంది. ఆ నీరు కనుక నిర్మలంగా ఉంటేనేమో ఆ రూపాయి కనపడ్డది, ఆ నీరు కనుక మురిగ్గా ఉంటేనేమో కనపడాల. అదేవిధంగా ఈ పరమాత్మ ఇదిగో మురికి మనసుతో కనుక ఉంటేనేమో ఆయన కనిపించడు. అలా కాకుండా ఈ మనసు కనుక ఎప్పుడైతే నిర్మలమైపోయిందో ఆ నీటిలాగా, అప్పుడు ఆ వెనుకున్నటువంటి పరమాత్మ చక్కగా కనిపిస్తూ ఉంటాడు. అది పరమాత్మ సమాహిత అని. అంటే ప్రపంచం మీద కనుక పరుగులు తీస్తూ ఉంటే అది మనస్సు, అలా కాకుండా పరమాత్మ వైపు కనుక తిరిగితే అది పరమాత్మాకారంగా మారిపోద్ది. అంతేకాకుండా ఇక్కడ మరొక అర్థం కూడా ఉంది. పరం ఆత్మ సమాహిత అని కనుక మనం విడబడితే పరం ఆత్మ సమాహిత, పరం అంటే ఎక్కువగా, ఆత్మ సమాహిత ఎక్కువగా ఆత్మ ప్రకాశిస్తుంది అని. ఎలా చెప్పినా అర్థం అంటే కానీ ఎక్కువగా ఆత్మ ప్రకాశిస్తుంది అంటే ఎప్పుడైతే మనసు కాస్త నిర్మలమైందో పరమాత్మ యొక్క ప్రకాశం బాగా విపరీతంగా ఉంటుందన్నమాట. అంటే కోటి సూర్య సమప్రభా ప్రభా కాంతులతో అలా విరాజిల్లుతూ ఉంటుంది. ఆ విధంగా ఈ ఆత్మ యొక్క ప్రకాశం చాలా బాగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. పరమాత్మ యొక్క దివ్య శక్తి అతడిలో బాగా వ్యక్తమవుతూ ఉంటుంది. కనుకనే మనలో పరమాత్మ యొక్క ప్రకాశం బాగా విపరీతంగా ఉంటుందన్నమాట. అంటే కోటి సూర్య సమప్రభా ప్రభా కాంతులతో అలా విరాజిల్లుతూ ఉంటుంది. ఆ విధంగా ఈ ఆత్మ యొక్క ప్రకాశం చాలా బాగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. పరమాత్మ యొక్క దివ్య శక్తి అతడిలో బాగా వ్యక్తమవుతూ ఉంటుంది. కనుకనే మనం ఒక వ్యక్తిని కనుక చూస్తే వాడిని తిడతాం, వాడిని అసహించుకుంటాం. ఒక వ్యక్తిని చూస్తే తటస్థంగా ఉంటాం, మనకేం పట్టదు. మరొక వ్యక్తిని చూస్తే నమస్కారం చేస్తాం. కారణం ఏమిటి? కారణం ఏమిటి అని అంటే అది కనుక మనం ఏ రకమైనటువంటి స్వార్థ చింతన లేకుండా కనుక చేస్తే ఆ వ్యక్తిలో గొప్పతనం. నీ స్వార్థ చింతన ఉందనుకోండి, వాడికి దండం పెడితే కానీ మనం పని చేయడం అనుకొని పోయారనుకోండి, అప్పుడు మాత్రం అది మీరు చేసింది మీ ఆలోచన కరెక్ట్ కాదు, అది అతని యొక్క స్థితి కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఎవరిలో అయితే పరమాత్మ యొక్క ప్రకాశం ఉందో అటువంటి వాడు 10 మంది చేత పూజింపబడతాడు. 10 మంది చేత పూజింపబడతమే కాదు, అతడిలో ఒక రకమైనటువంటి ఆ దివ్యమైనటువంటి శక్తి అలా పైకొస్తూ ఉంటుంది. ఆ దివ్యమైనటువంటి శక్తి అలా ప్రసరిస్తూ ఉంటుంది. ఎవరైతే అతన్ని ఆశ్రయిస్తారో, ఎవరైతే అతన్ని సమీపిస్తారో వాళ్ళకి ఆ ప్రశాంతత లభిస్తుంది తాత్కాలికంగానైనా. అది పరమాత్మ సమాహిత అని అంటే. మరి ఈ ప్రకారంగా యోగారూఢుడు అయినటువంటి వాడు అంటే యోగంలో నిలిచి మనస్సుని ప్రశాంతం చేసుకొని పరమాత్మ మీద ఆ మనస్సుని నిలిపి ఆ పరమాత్మాకారంగా ఎవరైతే మారుతున్నారో అదిగో అటువంటి వాడు పరమాత్మకి సన్నిహితమవుతాడు. ఇంతవరకు చెప్పి ఇప్పుడు యోగారూఢుడైనటువంటి యోగి యొక్క లక్షణాలు ఏమిటో, అతని యొక్క దృష్టి ఎలా ఉంటుందో, లక్షణాలు అతని యొక్క దృష్టి ఎలా ఉంటుందో, లేదా ఎలాంటి దృష్టి ఉంటే అతడు యోగారూఢుడు, ఆ విషయాన్ని ఇక్కడ త్రివా శ్లోకంలో చెప్తున్నారు. 8వ శ్లోకం చూడండి. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోస్తాస్న కాంచన జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. ఇది యోగారూఢుడి యొక్క లక్షణం చెప్తున్నారు. ఇప్పుడు ఈ లక్షణం ఉంటేనే అతన్ని యోగారూఢ అన్నారు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ, జ్ఞానంతో విజ్ఞానంతో తృప్తి చెందుతూ ఉంటాడట అతను. అది ఉంటే చాలు. సామాన్యంగా మనకు లోకంలో ఏమిటంటే బాగా డబ్బు ఉంటే తృప్తి చెందేవాళ్ళు కొంతమంది, పదం ఉంటే తృప్తి చెందేవాళ్ళు కొంతమంది, ఇల్లు వాకి బ్రహ్మాండంగా ఉంటే తృప్తి చెందేవాళ్ళు కొంతమంది, కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటే తృప్తి చెందేవాళ్ళు కొంతమంది, ఇలా చాలా రకాలైనటువంటి వస్తువులతోటి తృప్తి చెందుతూ ఉంటారు. అయితే ఆ తృప్తి అంతా కూడా కొంతకాలమే. ఆ వస్తువుల్లో మార్పు వచ్చినా, వాటిని చూసినప్పుడు నీ మనసులో ఉండేటువంటి భావంలో మార్పు వచ్చినా, ఆ తృప్తి కాస్త మారిపోద్ది, అసంతృప్తిగా కూడా ఉంది. కానీ ఇక్కడ చెప్పినటువంటి యోగారూఢుడి యొక్క స్థితి ఏమిటంటే జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. ఈ జ్ఞానాన్ని అంటే పరోక్ష జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అంటే అపరోక్ష జ్ఞానాన్ని, ఈ రెండు జ్ఞానాలతో తృప్తి చెందేటువంటి వాడు ఎవరో అదిగో అటువంటి వాడు ఈ యోగారూఢుడు. జ్ఞాన విజ్ఞానాలతో తృప్తి చెందేటువంటి వాడు కూటస్థ, కూటస్థుడైనటువంటి వాడు. కూటస్థుడంటే ఆత్మలో నిలిచినటువంటి వాడు. విజితేంద్రియ, ఇంద్రియాలని బాగా స్వాధీనం చేసుకున్నవాడు. ఇంద్రియాలని మామూలుగా స్వాధీనం చేసుకున్నవాడు కాదు, బాగా స్వాధీనం చేసుకున్నవాడు. ఎందుకంటే జితేంద్రియ అంటే ఇంద్రియాలను స్వాధీనం చేసుకున్నవాడు, విజితేంద్రియ అని అంటే బాగా స్వాధీనం చేసుకున్నవాడు అంటే వదిలినా కూడా బాగుంది, అదిగో అక్కడే ఉంటాయి, అలా స్వాధీనం చేసుకున్నటువంటి వాడు అదిగో అటువంటి వాడు. మట్టి, రాయి, బంగారం, లోష్ట, అశ్వ, కాంచన, మట్టి, రాయి, బంగారం ఈ మూడింటిని కూడా సమంగా చూసేటువంటి వాడు సమలోష్టాశ్మ కాంచన, అలా మూడింటిని సమంగా చూసేటువంటి వాడు ఏమంటారంటే యుక్త యోగి ఇచ్చతే. అటువంటి వాడిని యోగయుక్తుడు అని పిలుస్తారు. కాబట్టి ఎటువంటి వాడిని యోగయుక్తుడు అంటారు, ఎటువంటి వాడిని యోగారూఢుడు అంటారు, ఆ యోగారూఢుడు అనేటువంటి వాడి యొక్క లక్షణం ఏమిటి అని అంటే ఇక్కడ చెప్తున్నారు. ఒకటి జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ, రెండు కూటస్థ, మూడు విజితేంద్రియ. ఈ లక్షణం ఉన్నటువంటి వాడు లోకంలో వ్యవహరించినప్పుడు ఎలా వ్యవహరిస్తాడంటే సమలోష్టాశ్మ కాంచన, మట్టి, రాయి, బంగారం అన్నింటినీ కూడా ఒక్కటిగా చూస్తాడు. వాటికి విలువలో ఏ రకమైనటువంటి తేడా కనిపిస్తుంది. ఇక జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ ఈ మొట్టమొదటి లక్షణం ఉంది. ఏమిటి జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ? జ్ఞానం అంటే పరోక్ష జ్ఞానం, అంటే శాస్త్రం ద్వారా గురువుల ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానం, జ్ఞానం ఇది పరోక్ష జ్ఞానం. ఇప్పుడు చెబుతుంటే విన్నారనుకోండి, మీరు శ్రవణం ద్వారా వింటున్నారు, ఈ వినేదంతా కూడా ఏమిటంటే ఇది పరోక్ష జ్ఞానం, మీ సొంతం కాదు ఇది. దీన్ని మళ్ళీ మీరు మననం చేసుకొని నిధిధ్యాసన చేస్తేనే సొంతం అవుతుంది, లేకపోతే ఇది ఊరికినా ఈ చెబుతోటి వింటారు ఆ చెబుతో వదిలేస్తారు. కాబట్టి శ్రవణం ద్వారా తెలుసుకునేటువంటి జ్ఞానం పరోక్ష జ్ఞానం. ఇక విజ్ఞానం అంటే ఏమిటంటే ఏ జ్ఞానాన్ని శాస్త్రాల ద్వారా గురువుల ద్వారా తెలుసుకున్నావో ఆ జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా అంటే నిధిధ్యాసన ద్వారా అనుభవపూర్వకంగా ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో దాన్ని ప్రత్యక్ష జ్ఞానం అంటారు. కానీ వేదాంతాలో ప్రత్యక్ష జ్ఞానం అనకూడదని అపరోక్ష జ్ఞానం అంటారు. అది పరోక్ష, ఇది అపరోక్ష. అపరోక్ష అంటే ప్రత్యక్షే కదండి అంటే అవును, కానీ ఇది అపరోక్ష జ్ఞానం అని పిలుస్తుంటారు. కాబట్టి ఈ ప్రత్యక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం అంటే గురువుల ద్వారా తెలుసుకునేటువంటి జ్ఞానం, తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకున్నటువంటి విజ్ఞానం, ఈ రెండింటిలో కూడా తృప్తి చెందుతూ ఉండేటువంటి వాడు ఎవరో అదిగో అటువంటి వాడు ఇక్కడ యోగారూఢుడు, యోగయుక్తుడు అని చెప్తూ ఉన్నారు. వంట ఎలా చేయాలో తెలుసుకోవటం జ్ఞానం. చేసినటువంటి వంటని, వంటను తయారు చేసుకొని తిని ఆనందించడమే అది విజ్ఞానం. అదే ప్రకారం ఇక్కడ జ్ఞానాన్ని తెలుసుకోవటం అంటే శాస్త్రాన్ని తెలుసుకోవటం జ్ఞానం, తెలుసుకున్నటువంటి దాన్ని అనుభవపూర్వకంగా గ్రహించడం విజ్ఞానం. అందువల్ల జ్ఞానం ఎప్పుడు కూడా కేవలం తెలుసుకుంటే చాలదు, నాకు అంతవరకు చాలేండి అని అంటే కుదరదు. తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని నీ అనుభవాలను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. అప్పుడే నీకు అనుభూతి, అప్పుడే నీకు తృప్తి కలుగుతుంది. ఇలా ఆత్మతత్వాన్ని తెలుసుకొని అనుభూతి పొందినటువంటి వాడే యోగయుక్తుడు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అతడు ఎల్లప్పుడూ కూడా ఈ జ్ఞాన విజ్ఞానాలతో తృప్తి చెందుతూ ఉంటాడు. అతడి యొక్క ముఖం ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుంది, అంటే జ్ఞానాన్ని తెలుసుకోవాలని తపన పడుతూ ఉంటాడు. అలాగే తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మననం చేసుకుంటూ, నిధిధ్యాసన చేసుకుంటూ, దాన్ని అనుభవాలను తెచ్చుకొని మహదానంద పడిపోతూ ఉంటాడు. మనం ఏంటంటే ఏదో తప్పనిసరి ఏదో గచ్చంతరం లేక చేసినట్టుగా చేయటం, అట్లా కాదు, ఆనందంతో, ప్రీతితో, ఇష్టంతో మనం కనుక చేసినట్లయితే అదిగో అది ఆ యోగారుణత్వ స్థితి వచ్చినట్టునమాట. కాబట్టి ఇతనికి ఉండేటువంటి తృప్తి ఏమిటంటే డబ్బున్నదని కాదు, భోగాలు లభిస్తున్నాయని కాదు. ధనము భోగాలు ఇవి ఎల్లప్పుడూ కూడా తృప్తినిచ్చేవి కాదు, ఎల్లప్పుడూ కూడా నీ దగ్గరే ఉండేవి కాదు. ఎల్లప్పుడూ ఉంటాయని గ్యారంటీ లేదు, ఒకవేళ ఉన్నా నీకు గ్యారంటీగా తృప్తినిస్తాయని నమ్మకం లేదు. ఏ డబ్బు అయితే నీ దగ్గర ఉందో ఆ డబ్బే నీ జేబులో అనుకుంటే ఒక్కొక్కప్పుడు భయం కలుగుద్ది. మరి సంతోషం కలగాలి కదా డబ్బు, మరి భయం ఎందుకు కలుగుతుందండి? ఎందుకనంటే ఒంటరిగా ప్రయాణం చేస్తున్నావు, ఎవరైనా కొట్టేస్తారేమో, ఇది మన ఊరు కాదు, మనం ఎక్కడితో పోతున్నాం అని లోపల భయంగా ఉంది. అంటే ఏ డబ్బు నీకు ఆనందాన్ని ఇస్తనుకున్నావో ఆ డబ్బే దుఃఖాన్ని ఇచ్చింది. అసలు నిజంగానే ఒకడెవడో డబ్బు లాక్కోవడానికి ప్రయత్నం చేశాడు, నువ్వు లాక్కోవడానికి వల్ల కదా నువ్వు లాగావు, ఆ రమైన కత్తి ఒకటి తీసుకొని పొడి చేశాడు, ఇప్పుడు ఆ డబ్బే నీకు ఇంత చేసింది. కనుక ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివే తప్ప నిజంగా సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని శాశ్వతంగా ఇచ్చేటువంటివి కావు. కనుక అప్పుడప్పుడు అసంతృప్తిని కూడా మిగులుస్తూ ఉంటాయి. అయితే ఈ జ్ఞాన విజ్ఞానాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఎల్లప్పుడూ కూడా నిజమైనటువంటి తృప్తిని ఇస్తూ ఉంటాయి. అదే అటువంటి వాడే, అలా తృప్తి చెందేటువంటి వాడే ఇక్కడ యోగయుక్తుడు అన్నారు. ఇక రెండవది అంటే కూటస్థుడు అన్నారు. ఏమిటి కూటస్థుడు అంటే? కూటం అని అంటే కంసల వారి దగ్గర దాగలి ఉంటుంది, అంటే ఒక పెద్ద కొయ్య, ఆ కొయ్య మీద ఒక ఇనప దిమ్మె ఉంటుంది, ఆ దిమ్మె ఎప్పుడు కదలదు, అది అట్లానే ఉంటుంది. దాని మీద ఏం చేస్తాడంటే ఆ తీగలుగానే ఉంటే వాటిని కొట్టి సాగదీసి వంచి రకరకాలైనటువంటి వాటిని తయారు చేస్తూ ఉంటాడు. ఎన్ని రకాలుగా తయారు చేసినా, ఎన్ని రకాలుగా వాటిని వంచినా, ఎన్ని రూపాలు ఇచ్చినా, ఏం చేసినా ఆ అడుగున్నటువంటి ఆ దాగల ఎనప దిమ్మె మాత్రం ఏమి మార్పు చెందకుండా అట్లాగే ఉంటుంది. పైన దాని మీద ఉన్నటువంటి వస్తువులన్నీ మారిపోతూ ఉంటాయి. పొడుగ్గా ఉన్నది సన్నగా వచ్చింది, సన్నగా ఉన్నది లావుగా వచ్చింది, లావుగా ఉన్నది రౌండ్ వచ్చింది, రౌండ్గా ఉన్నది సదరంగా వచ్చింది, ఎన్ని రకాలైనా మారుతూ ఉంటుంది. కానీ అది మాత్రం ఏ రకమైనటువంటి మార్పు లేకుండా ఉంటుందన్నమాట. అదేవిధంగా యోగయుక్తుడైనటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా మనస్సుని ఆత్మలో నిలిపి ఆ ఆత్మగానే ఉండిపోతూ ఉంటాడు. ఏమి మార్పు లేకుండా అలాగే ఉంటాడు. అలా ఏమి మార్పు లేకుండా నిశ్చలంగా ఉన్నప్పటికి కూడా అతని యొక్క దేహేంద్రియాలున్నే ఇవి మాత్రం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. కన్ను ఏదో చూస్తుంది, చెవేదో వింటుంది, నాలుకేదో రుచి చూస్తుంది, ముక్కేదో వాసన చూస్తుంది, ఇవన్నీ కూడా వాటి పనులు అవి చేసుకుంటూ ఉంటాయి. కానీ ఇవన్నీ ఏం చేసుకుంటున్నప్పటికి కూడా అతని యొక్క మనస్సు ఎక్కడుంటుందనంటే ఆత్మలోనే ఉంటుంది. మరి వీళ్ళు వచ్చి చెబుతారు కదా, ఈ కన్ను వచ్చి చెప్పుద్ది కదా నేను ఫలానా వస్తువు చూచాను అక్కడ అని, ఈ చెవి వచ్చి చెప్పుద్ది కదా అది అక్కడ నేను ఫలానా విషయం విన్నానని చెబితే ఆ మాట వినటానికి మనసుకి అక్కడ అవకాశం లేదు. ఎందుకని? ఈ మనసు ఎక్కడుంది? ఆత్మలో ఉంది. కాబట్టి వాటి మాట వినిపించుకోదు. అప్పుడు అవేమనుకుంటాయి, చీచి మన మాట వినిపించుకోవట్లేదు, పదం పద అని చెప్పి మళ్ళీ పోతాయి ప్రపంచంలో. అంటే ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలు ఏవి కూడా మనస్సుని చేరవు, కానీ ఇంద్రియాలు మాత్రం ఎల్లప్పుడూ కూడా ఈ ప్రపంచంలో తిరుగుతూనే ఉంటాయి. ఎన్ని తిరిగినా ఈ మనసు దగ్గరికి రాలేవు. మనసు మాత్రం అలా కూటంలాగా, అదిగో ఇందాక చెప్పామే దాగలి, అదిగో దానిలాగా అలా స్థిరంగా నిశ్చలంగా ఉంటుంది. దాని మీద ఎన్ని మార్పులైనా జరుగుతూ ఉంటాయి, అది మాత్రం ఏ మార్పు లేకుండా ఉంటుంది. అదిగో అలా ఎవరైతే ఉంటారో, అంటే ఏ రకమైనటువంటి ఈ ఇంద్రియాల విషయాల్లో సంచరిస్తున్నప్పటికి కూడా తాను ఏ మార్పు లేకుండా కేవలం ప్రశాంతంగా ఆత్మలో ఆత్మగా అలా ఉండిపోతాడో, అదిగో అటువంటి వాడే యోగయుక్తుడు. అతడు నిర్వికారంగా ఉంటాడు, నిర్మలంగా ఉంటాడు, నిశ్చలంగా ఉంటాడు, ఏ మార్పు చెందకుండా ఉంటాడు. అదిగో అటువంటి వాడిని ఇక్కడ కూటస్థుడు అని చెప్తా ఉన్నాడు. ఇక మూడవది విజితేంద్రియ అన్నారు. ఇంద్రియాలను జయించినటువంటి వాడిని జితేంద్రియుడు అని అంటారు. మరైతే ఇక్కడ చెప్పినటువంటి వాడు విజితేంద్రియుడు అని అంటారు, అంటే బాగా జయించినటువంటి వాడు అని. ఏ క్షణంలోనైనా సరే ఇంద్రియాలను జయించినప్పటికీ కూడా ఏ క్షణంలోనైనా మళ్ళీ తిరిగి ప్రపంచంలోకి వెళ్ళొచ్చు. మరి అతను జితేంద్రియుడు, ఇంద్రియాలను జయించాడు, కానీ జయించిన తర్వాత వాటిని పట్టుకొని ఉంటుంది చేత కాలేదు, మళ్ళీ పోతా ఉన్నాయి. కానీ విజితేంద్రియుడు అలాంటి వాడు కాదు. ఎలాంటి వాడంటే వాటిని వదిలినా కూడా ఎక్కడికి పోవాలి కాదు, అది అక్కడే ఉంటాయి. అంటే అంత గట్టి పట్టు అన్నమాట. ఇప్పుడు కొంతమంది ఉంటారు తమ పిల్లల్ని వాళ్ళ యొక్క పట్టులో పెంచాలనుకుంటారు, గీచిన గీటు దాటకుండా ఉండాలనుకుంటారు, అలా పెంచుతారు. అలా పెంచి కొన్నాళ్ళు పెంచిన తర్వాత ఎప్పుడో వస్తుంది దాని టైము, వచ్చిన తర్వాత గీటు దాటడం కాదు, ఈయన్ని దాటిస్తారు. అయితే అలా కాకుండా స్వేచ్ఛగా వదిలేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆ బిడ్డలకి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందిస్తారు, వాళ్ళకి చెప్పాల్సినటువంటి మాటలు చెప్తారు, వాళ్ళని ఆ రకమైనటువంటి పరిస్థితులు తయారు చేస్తారు. ఇప్పుడు వాళ్ళ దేశం మీద వదిలినా సరే వాడు మాత్రం ఏమీ లేదు, ఆ తండ్రి యొక్క మాట కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా రెండు రకాలైనటువంటి మానవులు లోకంలో ఎట్లయితే ఉంటారో అట్టే జితేంద్రియ విజితేంద్రియ అని అంటే ఇది అన్నమాట. అంటే కేవలం ఇంద్రియాలను జయించి పట్టుబట్టి కూర్చుంటే ఎంతసేపు నువ్వు ఏ క్షణంలో అయితే వాటి పక్కన చూడవో అవి మళ్ళీ పరిగెత్తు. అలా కాకుండా వాటికి నచ్చ చెప్పి చేయవలసిన పద్ధతి చేసి ఈ వాటికి అందుబాటులో లేకుండా మనస్సును కనుక ఆత్మలా కనుక ఉంచినట్లయితే ఇక అప్పుడు ఎటు తిరిగినా సరే ఆయనకి ఏమి పర్వాలేదు. కాబట్టి ఇక్కడ విజితేంద్రియ అని అన్నారు. అంటే ఇంద్రియాలను విడిచినప్పటికీ కూడా అవి ఇతన్ని ఏ రకంగానో దారి తప్పించేవి కావు. ఎందుకనంటే అతను మనస్సు అనేటువంటి తాడు యొక్క ఒక పసని ఆత్మకి తగిలించాడు. మనసు అనేటువంటి ఒక తాడు యొక్క పసని ఆత్మకి తగిలించాడు. తగిలించేటప్పటికల్లా ఈ రెండో పసుందే, ఈ రెండో పస ఇంద్రియాలకి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అది ఏమవుద్ది, ఆ ఆత్మ చుట్టూ తిరగాలి. ఇప్పుడు మనం ఏదైనా ఒక గొడ్డును తీసుకొచ్చి అదిగో దానికి కట్టేశాం, స్తంభానికి కట్టేశాం, ఎంత తాడుందో అంతవరకు తిరుగుతే కానీ అంతకంటే ఇంకో మూడు అవతలకి పోద్దా, పోదు. అదే ప్రకారంగా ఈ మనస్సు అనేటువంటి తాడుని అదిగో పరమాత్మ అనేటువంటి స్తంభానికి కనుక కట్టేస్తే ఈ ఇంద్రియాలన్నీ కూడా ఎంతవరకు తిరుగుతాయనంటే అదిగో ఆ తాడు అంతవరకే తిరుగుతుంది. ఇక అంతకంటే అవతలకి పోవటానికి వీలు. అందుకే అతన్ని విజితేంద్రియుడు అన్నాడు. ఇలా జ్ఞాన విజ్ఞానాలతో తృప్తి చెందుతూ ఏమాత్రం చలించకుండా స్థిరంగా ఉంటూ విజితేంద్రియుడు అంటే ఇంద్రియాలను బాగా జయించినటువంటి వాడై ఉంటే అతని యొక్క దృష్టి ఎలా ఉంటుంది ఈ లోకంలో అనే విషయం తెలియజేస్తున్నారు. ఎలా ఉంటుందట, సమలోష్టాశ్మ కాంచన అన్నారు. మట్టి, రాయి, బంగారం వీటిని సమంగా చూస్తాడు. ఇది ఎలా సాధ్యమైంది, వాడు పిచ్చోడైతే చూస్తాడు కానీ తెలివిగలవాడు మళ్ళాగా తెలివిగలవాడైతే చూస్తాడండి అని మనకి ఖచ్చితమైనటువంటి డౌట్ కాదు, మనకి బాగా గట్టి నమ్మకమే. ఎవడంటే పిచ్చోడు, ఒకవేళ నీకు మూడు సమానం ఉంటే బంగారం నాకు ఇచ్చే రాళ్ళు వీడిగా మొత్తం వేసుకొని పోవయ్యా అని మనం చెప్తాం. కానీ ఇది యథార్థం. ఎందుకని, ఎందుకని అంటే రాత్రి మన కళ్ళో బాగా బంగారం మూటలు కనిపించింది. మనం ఎక్కడితో వెళ్తా ఉన్నాం, బంగారం మూటలు కనిపించింది. అవన్నీ తీసుకొచ్చి మనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఎత్తుకున్నంత వరకు ఎత్తుకున్నారు, మనం కూడా బాగానే బరువు మొయ్యలేనంత బరువు ఎత్తుకొని బాగా నాలుగు బస్తాలు అయితే తీసుకొచ్చి మన బీరువాలో పెట్టేసి తాళ వేసి తల చే కాస్త తల కింద పెట్టుకొని ఆయన పడుకున్నాం. ఇదంతా కళ్ళం. సరే దాంతో పాటుగా ఏమైందంటే పొరపాటుతో గ్రహపాటుతో కొన్ని రాళ్ళు, గులకరాళ్ళు, అవి ఇవి మట్టి అంతా కూడా వచ్చింది. వాటిని కూడా తీసుకొచ్చి పెట్టేశాం. ఎట్టయితే తర్వాత చూస్తున్నాం దీంట్లో మళ్ళీ ఏమైనా దొరుకుతాయని. సరే తెల్లారి పొద్దున మెలకు వచ్చిన తర్వాత ఇప్పుడు రాత్రి మనం దాచుకున్నటువంటి బంగారం కోసం చూస్తావా, రాత్రి దాచుకున్నటువంటి బంగారం కానీ మట్టి కానీ వెండి కానీ ఏవైనా సరే ఇప్పుడు నీకు ఒకే విలువ ఉన్నాయా, దాంట్లో ఏమైనా విలువల్లో తేడాలు ఉన్నాయా? ఇప్పుడు ఒకే విలువ, ఇప్పుడు మాత్రం ఒకే విలువ, కానీ రాత్రి కళ్ళ మాత్రం తేడా ఉంది. కాబట్టి స్వప్నంలో ఉన్నప్పుడు తేడా ఉంది, మేల్కొన్న తర్వాత మాత్రం నీకు ఏం తేడా లేదు, అన్నీ ఒకటి. అలాగనే ఇప్పుడు మేల్కొన్నటువంటి జాగ్రత్త అవస్థలో ఇప్పుడు తేడాలు ఉన్నాయి. మరి జాగ్రత్త అవస్థల నుంచి మనం జ్ఞానావస్థలోకి పోతే, ఈ మనసు కాస్త ఆత్మలో ఉండి ఆత్మస్థితిలోకి పోతే, ఈ జీవభావాన్ని వదిలిపెట్టిపోతే, ఈ జీవభావాన్ని వదిలిపెట్టి ఆత్మస్థితిలో కనుక మనం ఉంటే ఇప్పుడు మరి జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి తేడాలు అప్పుడు మళ్ళీ ఉంటాయా? ఉండవు. స్వప్నంలో ఉన్నటువంటి తేడా జాగ్రత్తలో లేదు, జాగ్రత్తలో ఉన్నటువంటి తేడా జ్ఞానంలో లేదు. కాబట్టి మనం జ్ఞానస్థితిలో కనుక ఉంటే ఈ తేడాలే ఉండవు. అందుకని జ్ఞానైనటువంటి వాడు అన్నిటినీ ఒకటిగా చూస్తాడు. సంత్ కబీర్ దాసు తన కుమారుడైనటువంటి కమాల్ దాస్తో కలిసి ఓసారి అలా వెళుతూ ఉన్నాడు, పొరుగురికి వెళ్తూ ఉన్నాడు. అలా వెళుతూ వెళుతూ ఉంటే ముందు పోతున్నటువంటి కబీర్ దాస్ అట, అంటే ఇద్దరు వైరాగ్యం కలిగినటువంటి వాళ్ళే, ఏదో బంగారపు వస్తువు పడి ఉంది దారిలో, పడి ఉండేటప్పటికి వెనక్కి కొడుకు వస్తున్నాడు కదా, వాడి మనసు ఏమైనా మారుద్దామని చెప్పి దాన్ని కాస్త కాలుతో తొక్కి ఆ పక్కనటువంటి మట్టి కాస్త దాని మీద కప్పేసి ముందుకెళ్తున్నాడు. ఇదంతా చూస్తున్నాడు వెనకున్నటువంటి కొడుకు. చూసి ఆయన కూడా మామూలుగానే వెనకాలే వచ్చేసాడు. కొంత దూరం పోయిన తర్వాత తండ్రిని అడిగాడు, నాన్న నాన్న అక్కడ ఏం చేసావు నువ్వు అన్నాడు. అంటే ఏమి లేదురా, అక్కడ బంగారం వస్తువు కనపడ్డది, కనపడితే దాని మీద ఏదైనా నీకు ఆశగా ఉంటుందేమో అనే ఉద్దేశంతో ఎందుకో కాస్త దాన్ని కిందకు తొక్కేసి మట్టి కప్పేశాను అని అన్నాడు. అహో, అంటే నీలో అలాంటి ఆలోచన కూడా ఉందన్నమాట అని అన్నాడు. దాంతో తలకాయ ఉంచుకున్నాడు కబీర్ దాస్. ఎందుకనంటే అది బంగారం అనేటువంటి విషయమైనా తెలిసింది కబీర్ దాస్కి. ఇప్పుడు వాడేంటే అది బంగారం అనేటువంటి విషయం కూడా వాడికి బంగారం అయితే ఉంది, మట్టి అయితే ఉంది, ఏదైతే ఉంది అని అనుకుంటున్నాడు. అంటే అంతటి ఆ స్థిరత్వం, ఆ అంతటి ఆ ఆత్మస్థితిలో, ఆ ఆనంద స్థితిలో వాళ్ళు ఉండి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులన్నిటికీ కూడా ఏ రకమైనటువంటి వాల్యూ లేదు, ఏ రకమైనటువంటి విలువ లేదు అని తెలుసుకున్నటువంటి వాడు, అలా తెలుసుకున్నటువంటి వాడు దానికోసం దీనికోసం పరుగుదీస్తాడా? ఏం చేసుకుంటాడు? అతను ఒకటే ప్రశ్న వేసుకుంటాడు, ఈ మట్టి నాకేమైనా ముక్తికి ఉపయోగపడుద్దా, ఈ రాయి నా ముక్తికి ఉపయోగపడుద్దా, ఈ బంగారం నా ముక్తికి ఉపయోగపడుద్దా? అది వాడు వాడు ఆలోచించి మనం ఏం చేస్తాం, మట్టి రాయి ఎందుకు నెత్తిరేసి కొట్టుకోనా లేకపోతే కొళ్ళోడ కొట్టుకోనా, బంగారం కనుకైతే ఆయన సొమ్ములు చేసుకొని మెళ్ళ వేసుకోవచ్చు అని మనం అనుకుంటాం. కానీ వాడి దృష్టి ఏమిటనంటే ఇది కాదు. కనుక అతని దృష్టి ఏమిటనంటే అతనికి కావాల్సిందంటే పరమాత్మ స్థానం. కాబట్టి పరమాత్మ స్థానానికి వెళ్ళటానికి ఇవి ఏమైనా పనికొస్తాయా? కాబట్టి ఇవేమి పనికిరావు. కాబట్టి వాడికి వాటి మీద ఏ రకమైనటువంటి విలువ ఉండదు. అదిగో ఆ రకంగా మట్టి రాయి బంగారం అన్నింటిని కూడా సమంగా చూసేటువంటి వాడు. ఎందుకంటే సామాన్యంగా ఈ మాట కనుక మనం వింటే అన్నీ ఏదో చెబుతారులేండి, ఎవడండి అట్టుండేది అని అంటారు. నిజమే, ఎవడండి అట్టుండేది, మనం ఉన్నాం కాబట్టి ఎవడు ఉండడని అనుకుంటున్నాం. కాకపోతే ఏమిటంటే ఆ ఆత్మలో ఆనందించేటువంటి వాడు, ఆ యోగయుక్తుడైనటువంటి వాడు, ఆ ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాడు, ఈ జీవభావాన్ని వదిలినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు ఖచ్చితంగా అలా ఉంటాడు. దేనికోసం తప్పించడు, దేనికోసం పరుగులు తీయడు, ఏదో కావాలో ఆరాటపడ్డు, వస్తే ఆనందించడం, రాకపోతే దుఃఖించడం, ఇవన్నీ ఏముండవు. ఎందుకనంటే అతను ఎప్పుడు పరమాత్మలోనే ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. స్వప్నంలో ఉన్నంతకాలం బంగారం విలువైంది, మట్టి రాయి విలువలేనటువంటి, అంటే తేడా ఉంది. మరి మేలుకుంటే, మేలుకోగానే నీ స్వప్నంలో కనిపించినటువంటి ఆ బంగారము మట్టి రాయి అన్నీ కూడా విలువలేనివైపోయింది. అలాగే ఈ మెలకువలో జాగ్రత్తలో ఉన్నప్పుడు మట్టి రాయి విలువలేనివి, బంగారం విలువ ఉన్నాయి. మరి జాగ్రత్త అవస్థల నుంచి జ్ఞానావస్థలకు మేలుకున్నప్పుడు అప్పుడు మట్టి రాయి బంగారం అన్నీ కూడా ఒకే విలువైనటువంటి అయిపోయింది. అందుకే ఆత్మలో నిలిచినటువంటి యోగయుక్తుడు అన్నింటినీ కూడా సమంగా చూస్తాడు, ఒక్కటిగా చూస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించవచ్చు. ఇది యోగయుక్తుడి యొక్క దృష్టి. ఇలాంటి దృష్టి ఉంటే అతడు యోగయుక్తుడు అని మనం అర్థం చేసుకోవచ్చు. మరి యోగయుక్తుడు యోగారూఢుడి యొక్క దృష్టి ఎలా ఉంటుందో చెప్పడానికి ఇక్కడ అన్ని కూడా జడ వస్తువులనే చెప్పారు. ఏమిటంటే జడ వస్తువులు, మట్టి రాయి బంగారం అన్ని జడ వస్తువులే. మరి అర్జునుడి యొక్క దృష్టిలో సందేహం ఉండొచ్చు. ఏమిటంటే ఓ మహానుభావ, అన్ని జడ వస్తువుల్ని సమదృష్టిలో చూడాలని చెప్పావు, సరే జడ వస్తువుల్ని చూస్తే చూడొచ్చేమో కానీ చైతన్యం కలిగినటువంటి వస్తువులు అయితేనో అప్పుడు కూడా అలా చూడగలుగుతావా అనేటువంటి ఒక సందేహం. అంటే తోటి మానవులు ఉన్నారు లేదా జంతువులో పశుపక్షాదులో ఉన్నాయి, మరి అన్నింటినీ కూడా ఇట్లా మనం ఒకే దృష్టితో చూడగలమా అనేటువంటి సందేహం అర్జునుడికి. ఎందుకనంటే మానవుల్లో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, మేలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు, కీడు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. మరి ఇప్పుడు పాపాత్ముల్ని పుణ్యాత్ముల్ని, మంచివాళ్ళని చెడ్డవాళ్ళని, మేలు చేసేవాళ్ళని కీడు చేసేవాళ్ళని అందరినీ సమానంగా చూస్తారా, చూడగలుగుతారా అనేటువంటి సందేహం అర్జునుడికి. అందుకని ఆ అనుమానాన్ని తీర్చడం కోసమని భగవానుడు తర్వాత శ్లోకంలో ఈ చైతన్యవంతమైనటువంటి వస్తువుల్లో ఉన్నటువంటి తేడాల గురించి చెప్పబోతా ఉన్నాడు. అదేమిటో తర్వాత శ్లోకంలో మనం రేపు చెప్పుకుందాం.